క్రీస్తు సైనికుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. డెమెట్రియస్ సారస్ జీవిత కథ. నా చుట్టూ బుల్లెట్ల వర్షం కురుస్తోంది. నేను మెల్లగా తెల్లని రుమాలు పైకెత్తి చూపించాను. కాల్పులు జరుపుతున్న సైనికులు అది చూసి నన్ను దాక్కున్న చోటు నుండి బయటికి రమ్మని అరిచారు. నన్ను ప్రాణాలతో ఉండనిస్తారో లేదోనని భయం భయంగా వాళ్ల దగ్గరకు వెళ్లాను. అసలు ఈ గందరగోళ పరిస్థితిలో నేనెలా చిక్కుకున్నానో తెలుసుకోవాలని ఉందా? మాది గ్రీసులోని కరిడ్జా అనే ఒక చిన్న పల్లెటూరు. కష్టపడి పనిచేసుకునే మా అమ్మా నాన్నలకు మొత్తం 8 మంది సంతానం. నేను 7వ వాడిని. 1926లో పుట్టాను. నేను పుట్టడానికి 1 సంవత్సరం ముందు మా అమ్మా నాన్నల్ని జాన్ పపారిజస్ అనే ఉత్సాహవంతమైన బైబిల్ విద్యార్థి కలిశాడు. అతను మంచి మాటకారి. యెహోవా సాక్షుల్ని అప్పట్లో బైబిల్ విద్యార్థులని పిలిచేవాళ్ళు. జాన్ లేఖనాన్ని చాలా చక్కగా వివరించేవాడు. అమ్మా నాన్నలకు అది నచ్చి మా ఊర్లో జరుగుతున్న బైబిల్ విద్యార్థుల మీటింగ్స్కి వెళ్లడం మొదలుపెట్టారు. మా అమ్మకు యెహోవా మీద చెక్కు చెదరని విశ్వాసం ఉండేది. ఆమెకు చదువు రాకపోయినా నేర్చుకున్న విషయాన్ని అవకాశం దొరికినప్పుడల్లా ఇతరులకు చెప్పేది. కాని నాన్న ప్రజల్లో ఉండే లోపాల మీదే మనసు పెట్టడం వల్ల మీటింగ్స్ రావడం మెల్లగా ఆపేశాడు. నా తోబుట్టువులకు నాకు బైబిల్ అంటే గౌరవం ఉండేది. గాని ఆటలు, స్నేహితులతో సమయం గడపడం వల్ల దానిపై మనసు నిలపలేకపోయాం. అయితే 1939 యూరప్లో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు మా ఊరిలో జరిగిన ఒక సంఘటన మమ్మల్ని కుదిపేసింది. నాకు వరుసకు అన్నయ్యే నికలస్ సారస్ మా ఇంటి పక్కన ఉండేవాడు. కొత్తగా బాప్తిసం తీసుకున్న అతన్ని గ్రీకు సైన్యంలో చేరమని పిలిచారు. అప్పటికి అతనికి 20 ఏళ్ళు ఉంటాయి. కాని చాలా ధైర్యంగా, నేను యుద్ధం చేయలేను, ఎందుకంటే నేను క్రీస్తు సైనికుణ్ణి అని మిలిటరీ అధికారులతో చెప్పాడు. దాంతో అతన్ని మిలిటరీ కోర్టులో విచారణ చేసి 10 ఏళ్ల జైలు శిక్ష వేశారు. మాకు నోటమాట రాలేదు. కాని 1941 తొలినాళ్లలో మిత్రదేశ సైన్యం గ్రీసుకు వచ్చింది. అప్పుడు నికలస్ను విడుదల చేశారు. జైలు నుండి బయటకు రాగానే అతను కరిడ్జాకు వచ్చాడు. అప్పుడు అతనిపై మా పెద్దన ఇలియాస్ బైబిల్ గురించిన ప్రశ్నల వర్షం కురిపించాడు. నేను చాలా ఆసక్తిగా విన్నాను. కొంతకాలానికి ఇలియాస్, నేను, మా చెల్లి ఎఫ్మార్ఫియా బైబిల్ స్టడీ తీసుకోవడం మొదలుపెట్టి మీటింగ్స్ క్రమంగా వెళ్లేవాళ్లం. ఆ తర్వాతి సంవత్సరం మేం 3 యెహోవాకు సమర్పించుకుని బాప్తిసం తీసుకున్నాం. ఆ తర్వాత మా 2 అన్నలు, 2 అక్కలు కూడా యెహోవా సాక్షులయ్యారు. 1942 కరిడ్జా సంఘంలో 15 నుండి 25 ఏళ్ల మధ్య వయసున్న యవనస్తులు 9 మంది ఉండేవాళ్లు. ముందు ముందు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని మా అందరికీ తెలుసు. కాబట్టి ఆధ్యాత్మికంగా బలంగా ఉండేందుకు బైబిల్ని అధ్యయనం చేయడానికి, రాజ్యగీతాలు పాడుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి వీలైనప్పుడల్లా కలుసుకునేవాళ్లం. దానివల్ల మా విశ్వాసం బలపడింది. అంతర్యుద్ధం. 2వ ప్రపంచ యుద్ధం ముగుస్తుందనగా గ్రీకు కమ్యూనిస్టులు గ్రీకు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. దాంతో దేశంలో యుద్ధం మొదలైంది. కమ్యూనిస్టు ఉద్యమకారులు పల్లెటూరుల్లో తిరుగుతూ తమతో కలిసి పోరాడమని ప్రజల్ని బలవంతం చేసేవాళ్లు. వాళ్ళు మా ఊరికి వచ్చినప్పుడు యవన సాక్షులమైన ఆంటోనియో సొకారిస్ని, ఇలియస్ని నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. మేం క్రైస్తవులమని, ఎవరి పక్షాన యుద్ధం చేయమని చెప్పి మమ్మల్ని వదిలేయమని ప్రాధేయపడ్డాం. అయినప్పటికీ వినకుండా మా ఊరి నుండి 12 గంటల ప్రయాణమంత దూరంలో ఉన్న మౌంట్ ఒలింపస్కు మమ్మల్ని వాళ్లతో పాటు బలవంతంగా తీసుకెళ్లారు. కాసేపటికి ఒక కమ్యూనిస్ట్ ఆఫీసర్ వచ్చి ఉద్యమకారులతో కలిసి పోరాడమని మమ్మల్ని ఆదేశించాడు. నిజ క్రైస్తవులు ఆయుధాలు పట్టుకుని సాటి మనుషులపై దాడి చేయరని అతనికి వివరించాం. అది విని కోపంతో మండిపడి మమ్మల్ని జనరల్ దగ్గరకు లాక్కెళ్లాడు. అతనికి కూడా అదే చెప్పాం. అప్పుడు అతను, యుద్ధంలో గాయపడిన వాళ్లను గాడిద మీద హాస్పిటల్కు చేరుస్తూ ఉండండి అని ఆదేశించాడు. అప్పుడు మేము, ఒకవేళ ప్రభుత్వ సైనికులు పట్టుకుంటే మమ్మల్ని కూడా తిరుగుబాటు చేసేవాళ్ళని అనుకుంటారు కదా అని అన్నాం. అప్పుడు అతను, అయితే యుద్ధం చేస్తున్న ఉద్యమకారులకు ఆహారం చేరవేస్తూ ఉండండి అని చెప్పాడు. అప్పుడు మేము మా దగ్గర గాడిద ఉండడం చూసి ఎవరైనా ఆఫీసరు మమ్మల్ని ఆయుధాలు మోసుకెళ్లమని చెప్తే ఏమి చేయాలి అని అడిగాం. జనరల్ చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి, చివరికి గొర్రెల్ని చూసుకునే పని మీకు బాగా సరిపోతుంది, కొండమీద ఉండి గొర్రెల్ని కాయండి అని చెప్పాడు. దేశంలో యుద్ధ వాతావరణం అంతకంతకు వేడెక్కుతున్న ఆ సమయంలో గొర్రెల్ని కాసే పని మా మనసాక్షికి తప్పనిపించలేదు. ఇది జరిగిన సంవత్సరానికి నాన్న చనిపోవడంతో అమ్మను చూసుకోవడానికి మా పెద్దన్న ఈలియస్ను ఇంటికి పంపించారు. ఆంటోనియో ఆరోగ్యం పాడవడంతో అతన్ని కూడా విడిచిపెట్టారు. నేను మాత్రం ఇంకా ఆ ఉద్యమకారుల చేతుల్లోనే ఉన్నాను. అప్పటికి గ్రీకు సైనికులు మెల్లమెల్లగా కమ్యూనిస్టుల్ని చుట్టుముడుతున్నారు. నన్ను బందీగా తీసుకెళ్లిన గుంపు కొండల గుండా పొరుగుదేశమైన అల్బేనియా వైపు పారిపోయింది. అయితే సరిహద్దు దగ్గరకు వెళ్తుండగా మమ్మల్ని గ్రీకు సైనికులు చుట్టుముట్టారు. తిరుగుబాటుదారులు కంగారుపడి పారిపోయారు. నేనేమో పడిపోయిన ఓ చెట్టు వెనకాల దాక్కున్నాను. అలా నేను మొదటి చెప్పిన పరిస్థితుల్లో చిక్కుకున్నాను. కమ్యూనిస్టులు నన్ను బందీగా తీసుకొచ్చారని గ్రీకు సైనికులకు చెప్పాను. నేను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి వెరియా అనే ప్రాంతం దగ్గరున్న మిలిటరీ క్యాంపుకు నన్ను తీసుకెళ్లారు. బైబిల్లో ప్రస్తావించబడిన బెరియా పట్టణమే వెరియా. అక్కడ సైనికులు దాక్కోవడం కోసం ఉపయోగించే గుంతను తవ్వే పని నాకు అప్పగించారు. కాని నేను ఆ పని చేయనని చెప్పడంతో నేరస్తులు ఉంచే మ్యాక్రోనిసోస్ ద్వీపానికి నన్ను పంపించమని కమాండింగ్ ఆఫీసర్ ఆదేశించాడు. భయంకర ద్వీపం. మ్యాక్రోనిసోస్ ద్వీపం చీకటిగా ఎండిపోయి తీవ్రమైన వేడితో ఉంటుంది. ఇది ఏథెన్స్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటిక తీరాన ఉంది. ఆ ద్వీపం కేవలం 13 కిలోమీటర్ల పొడవుతో 2.5 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. కాని 1947 మొదలుకొని 1958 వరకు 100,000 కన్నా ఎక్కువ మంది ఖైదీలను అక్కడ ఉంచారు. వాళ్లలో కమ్యూనిస్టులు, కమ్యూనిస్టులుగా అనుమానించబడేవాళ్లు, ఒకప్పటి ఉద్యమకారులు, అలాగే ఎంతో మంది నమ్మకమైన యెహోవా సాక్షులు ఉన్నారు. నేను అక్కడికి 1949 వెళ్లాను. అప్పటికి ఖైదీలను గుంపులు గుంపులుగా విడగొట్టి వేర్వేరు క్యాంపుల్లో ఉంచారు. నన్ను 100 మంది ఉన్న గుంపుతో కలిపి అంతగా భద్రత లేని క్యాంపులో ఉంచారు. 10 మందికి సరిపోయే క్యాన్వాస్ టెంట్లో దాదాపు 40 మందిని పడుకునేవాళ్లం. మురిగిపోయి కంపు కొట్టే నీళ్లను తాగేవాళ్లం. ఎక్కువ శాతం చిక్కుడు గింజలు, వంకాయలు తినేవాళ్లం. ఎప్పుడూ దుమ్ము, గాలి ఉండడం వల్ల అక్కడ ఉండడం కష్టంగా అనిపించేది. కాని బండరాలను ముందుకు వెనక్కు లాగడం వంటి పైశాచిక శిక్షణను విధించినందుకు ఊపిరి పీల్చుకున్నాం. ఇంతకుముందు ఎంతో మంది ఖైదీలు ఆ శిక్ష వల్ల నరకయాతను అనుభవించారు. ఒకరోజు బీచ్లో నడుస్తుండగా వేరే క్యాంపుల్లో ఉంటున్న చాలామంది సాక్షుల్ని కలిశాను. అలా కలిసినందుకు చాలా సంతోషించాం. ఎవరి కంట్లో పడకుండా వీలైనప్పుడల్లా మేం కలుసుకునేవాళ్లం. సాధ్యమైనప్పుడు కొంతమంది ఇతర ఖైదీలకు ప్రకటించేవాళ్లం కూడా. వాళ్లలో కొందరు ఆ తర్వాత యెహోవా సాక్షులయ్యారు. ప్రకటించడం, మనసు విప్పి ప్రార్థన చేయడమే మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలంగా ఉంచింది. పరిస్థితులు ఇంకా భయంకరంగా మారడం. 10 నెలల పాటు పునరావాస కేంద్రంలో ఉంచిన తరువాత నన్ను బందీగా ఉంచిన వాళ్లు నాకు మిలిటరీ యూనిఫామ్ ఇచ్చి వేసుకోమన్నారు. నేను వేసుకోనని అనడంతో నన్ను క్యాంపు కమాండెంట్ దగ్గరకు తీసుకెళ్లారు. నేను క్రీస్తు సైనికునిగా మాత్రమే ఉంటాను అని రాసి ఉన్న కాగితాన్ని అతనికిచ్చాను. నన్ను బెదిరించారు. ఆ తర్వాత 2వ అధికారికి అప్పగించారు. అతను గ్రీకు ఆర్థడాక్స్ ఆర్చ్ బిషప్ వేసుకునే బట్టలు వేసుకుని ఉన్నాడు. అతను వేసిన ప్రశ్నలకు లేఖనాలుండి ధైర్యంగా జవాబు చెప్పాను. అప్పుడతను చాలా కోపంగా, ఇతన్ని తీసుకెళ్లిపోండి, ఇతను మతోన్మాది అని అరిచాడు. తర్వాతి రోజు ఉదయం సైనికులు మళ్లీ నన్ను మిలిటరీ యూనిఫామ్ వేసుకోమని ఆదేశించారు. వేసుకోనని చెప్పినందుకు పిడికిలితో, చెక్క లాఠీలతో కొట్టారు. ఆ తర్వాత నన్ను క్యాంపులో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి నా ఎముకలేమైనా విరిగా ఏమో పరీక్షించి తర్వాత తిరిగి నా టెంటు దగ్గరకు ఈడ్చుకెళ్లారు. 2 నెలల పాటు రోజూ ఇలాగే జరిగేది. నా విశ్వాసం విషయంలో రాజీ పడనని విసిగిపోయిన సైనికులు కొత్త పథకం వేశారు. చేతులు వెనక్కి కట్టేసి నా అరికాళ్ల మీద కొరడాలతో గట్టిగా కొట్టేవాళ్ళు. భరించలేని ఆ నొప్పిలో యేసుక్రీస్తు అన్న ఈ మాటల్ని గుర్తు చేసుకునేవాడిని. ప్రజలు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు పరలోకంలో మీకోసం గొప్ప బహుమానం వేచి ఉంది. కాబట్టి సంతోషించండి, ఎంతో ఆనందించండి. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు ప్రవక్తలను కూడా ఇలాగే హింసించారు. అలా చాలాసేపు కొట్టడంతో చివరికి స్పృహ కోల్పోయాను. మెలకువ వచ్చి చూసేసరికి చల్లగా ఉన్న ఒక సెల్లో ఉన్నాను. తినడానికి, తాగడానికి, కప్పుకోవడానికి అక్కడేమీ లేవు. అయినా సరే నేను కంగారు పడకుండా ప్రశాంతంగా ఉన్నాను. బైబిల్ మాటిస్తున్నట్లు దేవుని శాంతి నా హృదయానికి, మనసుకు కాపలా ఉంది. తర్వాతి రోజు దయగల ఒక సైనికుడు నాకు బ్రెడ్, నీళ్లు, కప్పుకోవడానికి ఒక కోటు ఇచ్చాడు. మరో సైనికుడు తన సరుకులను నాకు ఇచ్చాడు. ఇలా ఇంకా ఎన్నో ఇతర విధాలుగా యెహోవా ప్రేమగల శ్రద్ధను రుచిచూశాను. అధికారులు నన్ను కరుడు కట్టిన తిరుగుబాటుదారుడు అనుకుని మిలిటరీ కోర్టులో విచారణ చేయడానికి ఏథెన్స్కు తీసుకెళ్లారు. అక్కడ నాకు యారోస్ ద్వీపంలో 3 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అది మ్యాక్రోనిసోస్ ద్వీపానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిమ్మల్ని నమ్ముతున్నాం. యారోస్ జైలు ఎర్ర ఇటుకులతో కట్టిన పెద్ద కోట. అందులో 5,000 కన్నా ఎక్కువ మంది తిరుగుబాటుదారులు ఖైదీలుగా ఉన్నారు. తటస్థంగా ఉన్నందుకు జైలు శిక్ష అనుభవిస్తున్న 7 యెహోవా సాక్షులు కూడా అక్కడ ఉన్నారు. కలుసుకోకూడదనే ఖచ్చితమైన నియమం ఉన్నప్పటికీ మేం 7 రహస్యంగా కలుసుకుని బైబిల్ అధ్యయనం చేసుకునేవాళ్ళం. మాకు ఎప్పటికప్పుడు దొంగచాటుగా అందే కావలకోటల్ని చేత్తో రాసుకుని ఆ కాపీలను కూడా మా అధ్యయనంలో ఉపయోగించేవాళ్ళం. ఒకరోజు మేం రహస్యంగా బైబిల్ అధ్యయనం చేసుకుంటుండగా అకస్మాత్తుగా జైలు గార్డు మమ్మల్ని చూసి మా దగ్గరున్న పత్రికల్ని లాక్కున్నాడు. డిప్యూటీ వార్డెన్ను కలవమనే ఆదేశం వచ్చింది. మా శిక్ష ఖచ్చితంగా పొడిగిస్తారని అనుకుంటూ వార్డెన్ను కలవడానికి వెళ్లాం. ఆశ్చర్యకరంగా ఆ డిప్యూటీ వార్డెన్, "మీరెవరో మాకు తెలుసు. మీ నమ్మకాలు మేం గౌరవిస్తాం. మిమ్మల్ని నమ్మవచ్చని మాకు తెలుసు. వెళ్ళి మీ పని చేసుకోండి" అని అన్నాడు. మాలో కొంతమందికి తేలికైన పనులు కూడా అప్పగించాడు. మా హృదయం యెహోవా పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. మా క్రైస్తవ తటస్థత జైల్లో కూడా యెహోవాకు స్తుతి తెచ్చింది. మేము స్థిరంగా ఉండడం వల్ల ఇతర చక్కని ఫలితాలు కూడా వచ్చాయి. మా మంచి ప్రవర్తనను దగ్గర నుండి చూసిన మ్యాథ్ ప్రొఫెసర్ అయిన ఒక ఖైదీ మా నమ్మకాల గురించి అడిగి తెలుసుకున్నాడు. 1951 తొలినాలలో యెహోవా సాక్షులైన మమ్మల్ని విడుదల చేస్తున్నప్పుడు అతన్ని కూడా విడుదల చేశారు. కొంతకాలానికి అతను బాప్తిసం తీసుకుని పూర్తికాల సేవ మొదలుపెట్టాడు. ఇప్పటికీ సైనికుడినే. జైలు నుండి విడుదలయ్యాక నేను ఖరిజాలో ఉన్న మా కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళిపోయాను. కొంతకాలం తర్వాత మా దేశంలోని చాలామందితో కలిసి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు వెళ్ళిపోయాను. అక్కడ జానెట్ అనే చక్కని క్రైస్తవ శ్రేణి కలిశాను. ఆమెనే పెళ్లి చేసుకున్నాను. మాకు 1 3 కూతుళ్ళు. వాళ్లు కూడా యెహోవా సాక్షులయ్యారు. ఇప్పుడు నా వయసు 90 దాటింది. ఇప్పటికీ క్రైస్తవ పెద్దగా చురుగ్గా సేవ చేస్తున్నాను. కాకపోతే గతంలో నన్ను కొట్టిన దెబ్బల వల్ల నా ఒళ్ళు, అరికాళ్ళు ఇప్పటికీ నొప్పి పుడుతుంటాయి. ముఖ్యంగా ప్రీచింగ్కి వెళ్ళొచ్చాక నొప్పిగా ఉంటాయి. ఏదేమైనా నేనెప్పటికీ క్రీస్తు సైనికుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆర్టికల్ ముగిసింది.